నమస్తే వీకెండ్ కామెంట్ బై ఆర్కేకు స్వాగతం. రెండు తెలుగు రాష్ట్రాలలో రాజధర్మం ఎందుకు గాడి తప్పింది? ఆర్టీసీ కార్మికులతో పాటు హైకోర్టును కూడా కేసీఆర్ దుష్మన్గా చూసే పరిస్థితి ఎందుకొచ్చింది? అఖిల భారత సర్వీస్ అధికారులకు వస్తున్న తలవంపులేంటి? ఇటీవల సీఎం కేసీఆర్లో అతిశయం ఏ స్థాయికి చేరింది? సమీక్షల పేరుతో కేసీఆర్ ఇస్తున్న సుదీర్ఘ ఉపన్యాసాలపై అంతర్గతంగా ఏ అభిప్రాయం వ్యక్తమవుతోంది? అధికార యంత్రాంగం వెన్నెముక విరిస్తే సంభవించే పరిణామమేంటి? అంతర్జాతీయ చిల్డ్రన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ నిర్వహించలేమన్న దయనీయ పరిస్థితి తెలంగాణకు ఎందుకొచ్చింది? ఆసక్తికరమైన ఈ ప్రశ్నలకు విశ్లేషణాత్మక సమాధానాలు ఇప్పుడు చూద్దాం.
తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్, జగన్మోహన్ రెడ్డి రాజధర్మాన్ని పాటించకుండా ప్రత్యర్థులు టార్గెట్గా అసహనంతో పాలన చేస్తున్నారు. ముఖ్యమంత్రుల చర్యలతో ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు వ్యక్తిత్వాలను చంపుకొని పనిచేస్తూ అఖిల భారత సర్వీసులకు తలవంపులు తెస్తున్నారు. ముందుగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ విషయానికి వద్దాం. రాజకీయ ప్రత్యర్థులను వేధించి లొంగదీసుకోవడం అనే విద్యలో ఆరితేరిన కేసీఆర్ ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగులను టార్గెట్గా చేసుకున్నారు. ఆర్టీసీ కార్మికులు 35 రోజులుగా సమ్మె చేస్తున్నా ఖాతరు చేయకుండా నెల రోజులుగా సంబంధిత అధికారులతో సమీక్షల పేరిట కాలక్షేపం చేస్తున్నారు. మధ్య మధ్యలో వ్యవసాయ క్షేత్రానికి వెళ్ళి ఇంటి నిర్మాణ పనులను పర్యవేక్షిస్తున్నారు కూడా. ఈ నెల రోజులుగా రాష్ట్రంలో ఆర్టీసీ కార్మికుల సమస్య తప్పితే మరే ఇతర సమస్య లేదన్నట్టుగా గంటల తరబడి సమీక్షలు చేస్తూ అధికారులకు ఉపన్యాసాలు ఇస్తున్నారు. ముఖ్యమంత్రి ఆదేశాలను ధిక్కరించలేని ఉన్నతాధికారులు హైకోర్టు ధర్మాసనం ముందు చేతులు కట్టుకొని తమను క్షమించాల్సిందిగా వేడుకుంటున్నారు. డెంగ్యూ వంటి విష జ్వరాలతో జనం చస్తున్నా ముఖ్యమంత్రికి పట్టడం లేదు. తనకు గిట్టని రాజకీయ పార్టీలు, వ్యక్తులు, వ్యవస్థలు ఏమి చెప్పినా కోరినా పట్టించుకోకూడదని కేసీఆర్ ఒట్టు పెట్టుకున్నట్టు కనిపిస్తున్నది. ఆర్టీసీ కార్మికుల సమ్మెకు ప్రతిపక్షాలు మద్దతిస్తున్నందున ఆ సమస్యను పట్టించుకోకూడదన్న నిర్ణయానికి ఆయన వచ్చినట్టున్నారు. తెలంగాణలో ప్రతిపక్షాలు బలహీనంగా ఉండడంతో పాటు హుజూర్ నగర్ ఉప ఎన్నికలో భారీ మెజారిటీతో గెలవడం వల్ల ప్రజలు తనతోనే ఉన్నారన్న నిశ్చయానికి వచ్చిన కేసీఆర్ ఇప్పుడు హైకోర్టుని కూడా లెక్క చేయాల్సిన అవసరం లేదని భావిస్తున్నట్టు కనిపిస్తున్నది. అయినప్పటికీ హైకోర్టు మాత్రమే తెలంగాణలో ప్రతిపక్ష పాత్ర పోషిస్తోంది. ప్రజా సమస్యలపై హైకోర్టు ధర్మాసనం ఎప్పటికప్పుడు స్పందిస్తూ ప్రభుత్వానికి ఆదేశాలు ఇస్తున్నా ముఖ్యమంత్రికి చీమ కుట్టినట్టు కూడా లేదు. ప్రజాబలంతో అధికారంలోకి వచ్చిన తనను కట్టడి చేయడానికి హైకోర్టు ఎవరు? ఆ అధికారం హైకోర్టుకి ఎక్కడిది అని ప్రశ్నలు సంధిస్తున్నారు. ఆర్టీసీ రూట్ల ప్రైవేటీకరణపై తాము తేల్చే వరకు ప్రభుత్వం ముందుకు వెళ్లకూడదని హైకోర్టు శుక్రవారం నాడు ఆదేశించగా కేబినెట్ నిర్ణయంపై హైకోర్టు అభ్యంతరం చెప్పడం ఏమిటి అని ముఖ్యమంత్రి ప్రశ్నించడం ఆయనలోని అతిశయానికి నిదర్శనం. రాజ్యాంగంలోని 226 అధికరణం కింద తమ అధికారాలకు ఆకాశమే హద్దు అని హైకోర్టు ధర్మాసనం వ్యాఖ్యానించినా ముఖ్యమంత్రికి సోయి ఉండడం లేదు. ఫలితంగా ఆర్టీసీ కార్మికులతో పాటు హైకోర్టుని కూడా కేసీఆర్ దుష్మన్గానే చూస్తున్నారు. కేబినెట్ నిర్ణయాలనే కాదు, చట్టసభలో ఆమోదించే చట్టాలను సైతం సమీక్షించే అధికారం హైకోర్టులకు, సుప్రీంకోర్టుకు ఉంటుంది. ప్రైవేట్ బస్ ఆపరేటర్లకు కొన్ని రూట్లను ప్రైవేటీకరించడంపై సర్వోన్నత న్యాయస్థానం చేసిన వ్యాఖ్యలతో గతంలో ముఖ్యమంత్రిగా ఉన్న నీలం సంజీవరెడ్డి రాజీనామా చేశారు. ఈ విషయం కేసీఆర్ కు తెలియదనుకోలేం. ఇక చట్టసభలో ఆమోదించిన ఎన్నో చట్టాలను చెల్లబోవని న్యాయస్థానాలు విస్పష్ట తీర్పులిచ్చాయి కూడా. అయినా నియంతృత్వ పోకడలకు అలవాటు పడిన కేసీఆర్ వాస్తవాలను గుర్తించడానికి ఇష్టపడడం లేదనిపిస్తోంది. నేడు ఆర్టీసీ కార్మికుల డిమాండ్లకు తలొగ్గితే రేపు ఇతర శాఖల ఉద్యోగులు కూడా ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తారన్న భావనతో ముఖ్యమంత్రి కేసీఆర్ ఉండి ఉండవచ్చు. కార్మికులకు డబ్బులు ఇవ్వడానికి ప్రభుత్వం వద్ద నిధులు లేవని హైకోర్టుకి సైతం విన్నవిస్తున్న కేసీఆర్ అండ్ కో ధనిక రాష్ట్రంలో ఈ పరిస్థితి తలెత్తడానికి ఎవరు కారకులో ఆత్మ పరిశీలన చేసుకోవాలి. 5 కోట్ల రూపాయలు కూడా ఖర్చు చేయలేని స్థితిలో ఉన్నామని అంటూ 2 దశాబ్దాలుగా హైదరాబాద్ లో నిర్వహిస్తున్న అంతర్జాతీయ బాలల చలన చిత్రోత్సవాన్ని ఈ ఏడాది నిర్వహించలేమని ప్రభుత్వం చెప్పడం శోచనీయం కాదా? ముఖ్యమంత్రికి ఇష్టమైన స్వగ్రామంలో ఇంటికో 10 లక్షల రూపాయల చొప్పున ఇవ్వగలరు. ఒక్క హుజూర్ నగర్ నియోజకవర్గానికే 100 కోట్ల రూపాయలు కేటాయించగలరు. ప్రజాస్వామ్య వ్యవస్థలో పద్ధతి పాడు లేకుండా ముఖ్యమంత్రికి ఇలా అపరిమిత అధికారాలు ఉండడం ఏమిటి? మంత్రులు ఉత్సవ విగ్రహాలుగా మారిపోవడం, అధికార యంత్రాంగం వెన్నెముక లేకుండా వ్యవహరించడం వల్ల ఈ దుస్థితి దాపురించింది. కామేశ్వర శర్మ అనే ఐఏఎస్ అధికారి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఉన్నప్పుడు జరిగిన ఒక సంఘటనను ఇప్పుడు గుర్తు చేసుకుందాం. అప్పుడు పివి నరసింహారావు ముఖ్యమంత్రిగా ఉన్నారు. జై ఆంధ్ర ఉద్యమం కారణంగా విజయవాడ ఉద్రిక్తంగా ఉండింది. అప్పుడే చనిపోయిన ఒక నాయకుడి కుటుంబాన్ని పరామర్శించడానికై విజయవాడ వెళ్లాలని పివి నిర్ణయించుకున్నారు. ఇప్పటిలా విమాన సర్వీసులు లేనందున రోడ్డు మార్గంలో వెళ్లాలనుకుని పోర్టికోలో ఉన్న కారు వద్దకు వెళ్లారు. నాడు ఉన్న వాతావరణంలో ముఖ్యమంత్రి విజయవాడ వెళితే పరిస్థితులు అదుపు తప్పి శాంతి భద్రతల సమస్య ఉత్పన్నమవుతుందని భావించిన ప్రధాన కార్యదర్శి కామేశ్వర శర్మ అందుకు అభ్యంతరం పెట్టారు. అయినా ముఖ్యమంత్రి పివి వినిపించుకోకుండా కారెక్కారు. దీంతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కల్పించుకుని కారు దిగి వెళ్లిపోవలసిందిగా డ్రైవర్ను ఆదేశించారు. నేను ముఖ్యమంత్రిని అని పివి వ్యాఖ్యానించగా, నిజమే, నేను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని, ప్రభుత్వ యంత్రాంగం నా అధీనంలోనే పనిచేస్తుంది అని కామేశ్వర శర్మ తేల్చి చెప్పారు. దీంతో కినుక వహించిన పివి నరసింహారావు కారు దిగి తన ఛాంబర్ లోకి వెళ్లిపోయారు. ఆ తర్వాత 2 రోజులకు కామేశ్వర శర్మను పిలిపించుకొని, నా కారు కడ్డుపడి మంచి పని చేశావు అని పివి అభినందించారు. మరి ఇప్పటి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు మేం నిమిత్త మాత్రులమని చేతులెత్తేస్తున్నారు. చివరకు విలేకరులను ప్రభుత్వ కార్యాలయాలలోకి అనుమతించే విషయంలో కూడా తాను నిమిత్త మాత్రుడినేనని తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి వ్యాఖ్యానించారంటే బ్యూరోక్రసీ దుస్థితిని అర్థం చేసుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్విస్ సుబ్రహ్మణ్యన్ను అత్యంత అవమానకరంగా బదిలీ చేసిన అక్కడి ఐఏఎస్ అధికారుల సంఘం గాని సీనియర్ అధికారులు కాని నోరెత్తలేని పరిస్థితి. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గురించి తెలుసు గనుక చెప్పాలనుకుని కూడా కొంతమంది అధికారులు ఆ సాహసం చేయలేకపోయారు. ఐఏఎస్ల వ్యవస్థ ఇంతలా పతనం అవ్వడం వల్లనే తెలుగునాట ముఖ్యమంత్రులు ప్రజాస్వామ్య విధానాలకు స్వస్తి చెప్పి నియంతృత్వ పోకడలను వంట పట్టించుకోగలిగారు. ఆర్టీసీ కార్మికుల సమస్యపై ముఖ్యమంత్రి కేసీఆర్ దాదాపు 50 గంటల పాటు సమీక్షా సమావేశాలు నిర్వహించిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సహా అందరూ కేసీఆర్ ఉపన్యాసాలను విని మాత్రమే వస్తున్నారు. సమస్య పరిష్కారానికి చొరవ తీసుకోలేకపోతున్నారు. దీంతో అన్యదా శరణం నాస్తి అన్నట్టుగా ప్రజలు కూడా తమ సమస్యల పరిష్కారం కోసం హైకోర్టును ఆశ్రయించవలసి వస్తోంది. ఈ పరిణామం కేసీఆర్ కు కంటగింపుగా మారింది. ఆర్టీసీ కార్మికుల సమ్మెపై హైకోర్టు ఏమి తీర్పు ఇవ్వగలదు? ప్రభుత్వ అధికారాలను ఎలా ప్రశ్నించగలదు? మంత్రి మండలి నిర్ణయాలను ఎలా తప్పుపడతారు అంటూ హోంకరిస్తున్నారు. రాజకీయ వ్యవస్థ, కార్యనిర్వాహక వ్యవస్థ చేయవలసిన పనులను ఉన్నత న్యాయస్థానం చేయవలసి రావడం నిజంగా విషాదమే. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, ఇతర న్యాయమూర్తులు కూడా ప్రభుత్వానికి లొంగిపోయి ఉంటే తెలంగాణ సమాజంలో న్యాయం కోసం ఎవరిని ఆశ్రయించాలో తెలియని పరిస్థితి ఉండేదని చెప్పడంలో అతిశయోక్తి లేదు.
వీకెండ్ కామెంట్ లో స్వల్ప విరామం. తెలంగాణ సీఎం కేసీఆర్ లోని ఏ లక్షణాలను ఏపీ సీఎం జగన్ మక్కీకి మక్కి పుణికిపుచ్చుకుంటున్నారు? చంద్రబాబు, లోకేష్లతో పాటు ఇతర టీడీపీ ముఖ్య నేతల్ని కేసుల్లో ఇరికించమంటూ జగన్ ఎవరిపై తీవ్రస్థాయిలో ఒత్తిడి తెస్తున్నారు? అధికార పక్షంలోని ఎమ్మెల్యేలు, మంత్రులు సహా అధికార యంత్రాంగం సీఎం జగన్ను చూసి ఎందుకు హడలెత్తిపోతోంది? ఏపీ అధికార భాషా సంఘం అధ్యక్షుడు ఎర్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ అన్య భాషా ప్రచారకర్తగా ఎందుకు మారారు?
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విషయానికి ఇప్పుడు వద్దాం. అంతులేని మెజారిటీతో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన జగన్ రెడ్డి కొన్ని నిర్ణయాలలో తెలంగాణ ముఖ్యమంత్రిని మార్గదర్శకంగా తీసుకున్నట్టు ప్రస్ఫుటమవుతోంది. వివిధ అంశాలపై ఆందోళనలు జరుగుతున్నా స్పందించకపోవడం, మంత్రులు శాసనసభ్యులను ఆమడ దూరంలో పెట్టడం, ప్రతిపక్షాలను నిర్వీర్యం చేయడం వంటి అంశాలలో కేసీఆర్ ను ఆదర్శంగా తీసుకుని జగన్మోహన్ రెడ్డి పనిచేస్తున్నట్టు కనిపిస్తోంది. తాజా ఎన్నికలలో ముక్కుతూ మూలుగుతూ ప్రతిపక్ష హోదా దక్కించుకున్న తెలుగుదేశం పార్టీకి ఆ హోదా కూడా లేకుండా చేయడానికి ఏపీ ముఖ్యమంత్రి కంకణం కట్టుకున్నట్టు చెబుతున్నారు. తెలుగుదేశం పార్టీని వదిలిపెట్టకపోతే మీ ప్రాణాలకు హామీ ఇవ్వలేమని ఒక ఎమ్మెల్యేను బెదిరించారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. వ్యాపారాలు గనులు ఉన్న తెలుగుదేశం పార్టీకి చెందిన ఎమ్మెల్యేలపైకి విజిలెన్స్ అధికారులను ఉసిగొలుపుతున్నారు. కింది స్థాయి నాయకులపై ఎస్సీ ఎస్టీ వేధింపుల నిరోధక చట్టాన్ని ప్రయోగిస్తున్నారు. మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పై ఈ చట్టం కింద ఎప్పటికప్పుడు కొత్త కేసులు పెట్టి జైలుకే పరిమితమయ్యేలా చేస్తున్నారు. టార్గెట్ అనుకున్న వారిని కేసులలో ఇరికించడానికై దళితులు గిరిజనులను వాడుకుంటున్నారు. తెలంగాణ ఏర్పడిన కొత్తలో లబ్ధి చేకూర్చడం ద్వారా ప్రతిపక్ష ఎమ్మెల్యేలను ఆకర్షించిన కేసీఆర్ మలివిడత అధికారంలోకి వచ్చిన తర్వాత కొంతవరకు ఇటువంటి విధానాన్ని అమలు చేశారు. జగన్మోహన్ రెడ్డి వ్యవహార శైలితో హడలిపోతున్న అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు సైతం ముఖ్యమంత్రి దర్శన భాగ్యం కూడా లభించక అల్లాడిపోతున్నారు. మంత్రులకు సైతం ఆహ్వానం ఉంటేనే ముఖ్యమంత్రి నివాస పరిసర ప్రాంతంలోకి అనుమతిస్తున్నారు. తన నోటికి పని చెప్పకుండా తాను అనుకుంటున్న విషయాలను ఎంపిక చేసిన మంత్రులతో చెప్పించి పని కానిచ్చేస్తున్నారు. బొత్స సత్యనారాయణ వంటి సీనియర్ మంత్రులు సైతం కడుపులో బాధను బయటకు చెప్పుకోలేక రాజధానిపై రోత పుట్టించే ప్రకటనలు చేస్తున్నారు. పత్రికా స్వేచ్ఛను హరించడం వంటి అంశాలను ముగ్గురు మరాఠాలను పోలిన మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పేర్ని నాని, కొడాలి నానికి అప్పగించారు. ఇసుక సమస్యపై విశాఖలో లాంగ్ మార్చ్ నిర్వహించిన జనసేనాని పవన్ కళ్యాణ్ ఆ సందర్భంగా చేసిన విమర్శలపై కాపు సామాజిక వర్గానికి చెందిన మంత్రులు ఎమ్మెల్యేలతో తిట్టిపోయించారు. ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు కూడా ఇలాగే చేసేవారు. అయితే ఆయనను ఇదే బొత్స సత్యనారాయణ ఇటీవలే ఎగతాళి చేశారు. వివిధ సామాజిక వర్గాల వారితో మాట్లాడించడం చంద్రబాబుకు ఫ్యాషన్ అయిందని ఆయన తాజాగా వ్యాఖ్యానించారు. మంత్రులు ఎమ్మెల్యేలను డమ్మీలుగా మార్చిన జగన్మోహన్ రెడ్డి పాలనలో అధికార యంత్రాంగం కూడా బిక్కు బిక్కుమంటూ గడుపుతోంది. ముఖ్యమంత్రికి బంధువు కూడా అయిన ఒక మంత్రి ఇటీవల తన నియోజకవర్గానికి చెందిన ముఖ్య నాయకులను జగన్ రెడ్డి వద్దకు తీసుకెళ్లినప్పుడు రాజశేఖర్ రెడ్డి వలె భావించుకొని సలహాలివ్వడానికి ప్రయత్నించకండి అని ముందుగానే హెచ్చరించారు. ముఖ్యమంత్రికి సలహాదారుడిగా నియమితుడైన మరొక ఆయన ఏదో గుట్టుగా బతుకుతున్నాం, మా మాట చెల్లుబాటు అవుతుందని భావించవద్దు అని తన వద్దకు వచ్చిన వారి దగ్గర వ్యాఖ్యానిస్తున్నారు. ఆర్థిక క్రమశిక్షణ పాటించకపోవడంలో కూడా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అడుగుజాడల్లోనే జగన్మోహన్ రెడ్డి నడుస్తున్నట్టు కనిపిస్తోంది. తాను ప్రకటించిన నవరత్నాలతో పాటు పాదయాత్ర సందర్భంగా ఇచ్చిన హామీల అమలుకు నిధులు కేటాయించాలని ఆదేశాలు జారీ చేస్తున్న జగన్మోహన్ రెడ్డి వాటిని ఎలా సమకూర్చుకోవాలో చెప్పకపోవడంతో అధికారులు తలలు పట్టుకుంటున్నారు. ఆర్థిక శాఖకు చెందిన ఒక అధికారి సెలవుపై వెళ్లిపోవడానికి సమాయత్తమవుతున్నారు. ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి సైతం జనవరి తర్వాత తాను ఎమ్మెల్యేగా మాత్రమే ఉండాలనుకుంటున్నానని సన్నిహితుల వద్ద వ్యాఖ్యానించినట్టు ప్రచారం జరుగుతోంది. ఉద్యోగులకు జీతాలు చెల్లించిన తర్వాత మా శాఖ వద్ద 2 లక్షల రూపాయలున్నాయి, మీ శాఖ వద్ద 1 లక్ష మాత్రమే ఉంది, అంటే నీకంటే నేనే రిచ్ అని ఒక శాఖ అధికారి మరో శాఖ అధికారిని ఉద్దేశించి వ్యాఖ్యానించడం పరిస్థితికి అద్దం పడుతోంది. ఆర్థిక వ్యవహారాలలో ఇదే ధోరణి కొనసాగితే ఆర్థిక ఎమర్జెన్సీ విధించాల్సిన పరిస్థితి రాష్ట్రంలో ఏర్పడినా ఆశ్చర్యపోవలసిందేమీ లేదని ఒక సీనియర్ అధికారి అభిప్రాయపడ్డారు. అయినా వాస్తవ పరిస్థితులను ముఖ్యమంత్రికి వివరించడానికి మాత్రం సీనియర్ అధికారులు సైతం సిద్ధంగా లేరు. ఐఏఎస్ అధికారుల పరిస్థితి ఇలా ఉంటే ఐపీఎస్ అధికారులు మరో రకంగా ఇబ్బందికర పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. రాజధాని భూముల విషయంలో గాని మరికొన్ని ఇతర అంశాలలో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేష్ తో పాటు తెలుగుదేశం ముఖ్యులను ఇరికించవలసిందిగా ముఖ్యమంత్రి నుంచి వస్తున్న ఒత్తిళ్లను తట్టుకోలేకపోతున్నామని ఒక సీనియర్ ఐపీఎస్ అధికారి చెప్పుకొని బాధపడ్డారు. రాజధాని భూముల విషయంలో చంద్రబాబును ఇరికించడానికి ఆధారాలు దొరకలేదని విజిలెన్స్, సిఐడి అధికారులు చెప్పగా జగన్మోహన్ రెడ్డి వారిపై మండిపడుతున్నారట. ఇద్దరు ఐపీఎస్ అధికారులను ఇదే పని మీద నియమించినా వారు ఏమీ చేయలేకపోతున్నారు. సిఆర్డీఏ అధికారులు చేతులెత్తేయడంతో ముఖ్యమంత్రి ఇప్పుడు విజిలెన్స్ అధికారులను, సిఐడి అధికారులను రంగంలోకి దించారు. మొత్తంగా ప్రభుత్వం ఏర్పడిన కొత్తలో అత్యుత్సాహం ప్రదర్శించిన అధికారులు సైతం ఇప్పుడు ఉక్కపోతకు గురవుతున్నారు. చివరగా ఆంధ్రప్రదేశ్ లో తెలుగు భాషకు ముంచుకొస్తున్న ముప్పు గురించి చర్చించుకుందాం. పకడ్బందీ రాజకీయ వ్యూహంతో ప్రభుత్వ పాఠశాలలను ఆంగ్ల మాధ్యమంలోకి మార్చాలని ముఖ్యమంత్రి నిర్ణయించుకోగా, నిన్నటి వరకు ఇదే అంశంపై చంద్రబాబుని తిట్టిపోసిన ప్రస్తుత అధికార భాషా సంఘం అధ్యక్షుడు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ ఇప్పుడు సమర్థించడాన్ని దిగజారుడుతాను అని అనకుండా ఎలా ఉండగలం? తెలుగు భాషే కనుమరుగవుతున్నప్పుడు అధికార భాషా సంఘం అధ్యక్షుడిగా ఆయన చేసే పనే ఉంటుంది. వెంటనే రాజీనామా చేసి అధికార భాషా సంఘాన్ని, తెలుగు అకాడమీని మూసివేయమని ముఖ్యమంత్రికి సూచిస్తే పోయిన పరువు తిరిగి వస్తుందేమో. వైఎల్పీ ఆలోచించాలి. తాను పంచకట్టుకొని తిరిగినంత మాత్రాన తెలుగు భాష, సంస్కృతి బతికిపోయినట్టేనని ఆయన భావిస్తున్నారేమో తెలీదు. మైసూరులో ప్రస్తుతం ఉన్న తెలుగు ప్రాచీన పరిశోధనా కేంద్రాన్ని తెలుగునాటకు తరలించాలని కూడా ఇదే యార్లగడ్డ డిమాండ్ చేసేవారు. ఢిల్లీలో ప్రస్తుత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడిని పట్టుకొని హిందీ అకాడమీ అధ్యక్ష పదవిని పొందిన వైఎల్పీ నిన్నటి వరకు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబును తిట్టిపోసి జగన్మోహన్ రెడ్డి వద్ద మార్కులు సంపాదించడం ద్వారా అధికార భాషా సంఘం అధ్యక్ష పదవి పొందారు. ప్రెస్ డే కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పాల్గొంటున్నారని తెలిసి ఆ కార్యక్రమానికి హాజరవడానికి జగన్మోహన్ రెడ్డి నిరాకరించిన విషయం యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ కు తెలుసో లేదో.
ఇది ఇవాల్టి వీకెండ్ కామన్ బై ఆర్కే. చూస్తూనే ఉండండి ఎబిఎన్.